यशोमती नंदन ब्रज वरन गौर गोकुल रंजन कान यशोमती नंदन यशोमती नंदन ब्रज वरन गौर गोकुल रंजन कान
यशोमती नंदन ब्रज वरन गोकुल रंजन
गोपी पारण धन मदन मनोहर कालिय दमन विधान गोपी परनन मदन मनोहर कालिय दमन विधान गोपी परनन मदन मनोहर कालिय दमन विधान गोपी परनन अमलहरिण अमि अभिलाष अमलहरिण अमि अभिलाष विपिन पुरंदर नवीन नगर वर वंशी वदन सुवास विपिन पुरंदर नवीन नगर वर वंशी वदन सुवास विपिन पुरंदर नवीन नगर वर वंशी वदन सुवास विपिन पुरंदर नवीन नगर ब्रज जन पालन असुरकुल नाशन नंद गोधन रखवाला ब्रज जन पालन असुरकुल नाशन नंद गोधन रखवाला ब्रज जन पालन असुरकुल नाशन नंद गोधन रखवाला गोविंद माधव नवनीत तस्कर सुंदर नंद गोपाल
गोविंद माधव
गोविंद माधव नवनीत तस्कर सुंदर नंद गोपाल
गोविंद नवनीत तस्कर
सुंदर नंद गोपाल यमुना तट चर गोपी वसन हर रस रसिक कृप यमुना तट चर गोपी वसन हर रस रसिक कृप
यमुना
तट चर गोपी वसन हर रस रसिक कृप श्री राधवल्लभ वृंदावन नटवर भक्ति विनोदाश्रय
श्री राधवल्लभ वृंदावन नटवर
श्री राधवल्लभ श्री राधा वल्लभ वृंदावन नट भर भगति विनोदाश्राय नंदन ब्रज वर नागर गोकुल रंजन कान దీని అర్థం చాలా సరళం. మనం చూస్తే అర్థమైపోతుంది అని కూడా. అంటే కృష్ణుడి యొక్క అనేక లీలలు, యశోదమాత కొడుకు వ్రజంలో అందరినీ కూడా ఏలి అందరిని నియంత్రించి అందరికీ నాయకుడు, గోకులంలో అందరిని రంజింపజేసేవాడు, గోపికలకి గోపబాలురికి ప్రాణధనం, ఇదేవిధంగా మదన మనోహరుడు, కాళీయుణ్ణి మర్దనం చేసినవాడు, అమల హరినామం భగవంతుడి నామం దివ్యమైంది, ఈ విధంగా వ్రజజన పాలన అసురుల్ని చంపినవాడా, ఈ విధంగా కీర్తిస్తున్నారు భక్తి వినోద్ ఠాకూర్ల వారు. అదేవిధంగా అటువంటి కృష్ణుడే నేను ఆశ్రయిస్తున్నానని భక్తి వినోద్ ఠాకూర్ల వారు చెప్తున్నారు. భక్తి వినోద ఆశ్రయ అని చెప్తున్నారు అన్నమాట. అయితే రేపటి నుండి చతుర్మాసం మొదలవుతుంది. చతుర్మాసం అంటే ఏంటి? నాలుగు మాసాలు దీక్ష. ఏమి దీక్ష తీసుకుంటారు? నిజానికి చతుర్మాసం అంటే దీక్ష అనేది ఏం కాదు. ప్రత్యేకంగా ఇప్పుడు జనం అయ్యప్ప మాల ఇంకొకటో నాలుగు మాసాలు చేసేది కాదు. ఈ చతుర్మాసం అంటే పూర్వం సాధువులు ఎక్కువ ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యంగా సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సన్యాసుల యొక్క సహజంగా వాళ్ళ యొక్క ధర్మం ఏంటంటే అనేక ప్రదేశాలు ఒకే ప్రదేశంలో ఉండరు అన్నమాట. అనేక ప్రదేశాలు తిరుగుతూ ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేయడం. వాళ్ళు ఈ చతుర్మాసంలో ఏం చేస్తుంటారంటే, చతుర్మాసంలో అంటే వర్షాకాలం మొదలయ్యే సమయం ఇది. ఇక్కడ నుంచి వర్షాల కాలం అన్నమాట. ఈ నాలుగు నెలలు ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. వర్షాలు పడుతుంటాయి సాధారణంగా. కాబట్టి ఈ సమయంలో తిరగడానికి అనుకూలం కాదు. వర్షాలు పడుతున్నప్పుడు తిరగలేరు కదా. అందువలన ఈ సమయాన్ని ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సాధనని తీవ్రంగా చేస్తారన్నమాట. వ్యక్తిగత సాధనని పెంచుకుంటారు, అంటే ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుంటారు వాళ్ళు. అదేవిధంగా మళ్ళీ ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ సాధనకి సమయం దొరకదు, ప్రచారంలో నిమగ్నం అవుతారు. ఈ నాలుగు నెలలు ఏం చేస్తారంటే, ఇప్పటి నుండి నాలుగు నెలల కాలం చతుర్మాసం అంటే నాలుగు నెలలు, ఈ నాలుగు నెలలు వాళ్ళ యొక్క సాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఒక ప్రదేశంలోనే ఉంటారు, ఎటు ప్రయాణం చేయరు ఈ సమయంలో సాధువులు. మరి మన సంప్రదాయంలో పూర్వం మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారికి ముందల అందరూ కూడా దాదాపు ఎవరో ఎక్కువగా తిరిగి ప్రచారం చేసిన వాళ్ళు తక్కువ. మన సంప్రదాయంలో ఎవరైతే ముఖ్యంగా మనకు ఆచార్యులు ఉన్నారో వాళ్ళు అనేక చోట్ల తిరిగి ప్రచారం చేసే దానికంటే ఎక్కువగా ఎక్కువ సమయం ఒక చోటలోనే ఒక కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితం అలా ఉన్నారు ఎక్కువ కాలం. భక్తి వినోద్ ఠాకూర్ల వారు, తర్వాత భక్తి సిద్ధాంత ప్రభుపాదుల వారు మాత్రమే ఎక్కువ విరివిగా ఎక్కువగా తిరిగి ప్రచారం చేయడం అనేది జరిగింది. అంతకు ముందు అందరూ కూడా చాతుర్మాసంతో పని లేకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువగా ఒకే ప్రదేశంలో ఉండి భజన చేస్తూ ఉండేవాళ్ళు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు కూడా ఒకసారి చేశారనమాట ఈ చతుర్మాసం. ఈ చతుర్మాసంలో అనేక నియమ నిబంధనలు ఉంటాయి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు కేవలం ఈ నాలుగు నెలలు కూడా ఒక పూటే, అది కూడా గోవులాగా, ఆవు ఏ విధంగా తింటుందో చేతులతో పట్టుకోకుండా నేల మీద వండిన పదార్థాలు వేసి ఒకసారి తల కిందకి పెట్టిన తర్వాత నేల మీద ఆంచి ఎంత అయితే తినగలమో ఒకసారి తిని ఒకసారి తల పైకెత్తగానే ఒకసారి తిని తల పైకెత్తామంటే ఇంకంతే ఆ రోజు తినేది. తిని పైకెత్తి మళ్ళీ తినడం కాదు, చేతులతో తినరు, నోటితోనే అందుకొని తింటారు. అంత తీవ్రంగా చేశారనమాట చతుర్మాసం. ఇంకా ఆ చతుర్మాసంలో పూర్వం ఎలా చేసేవాళ్ళు అంటే, గోళ్ళు జుట్టు కత్తిరించడం అనేది ఉండదు, స్నానం చేస్తారు కానీ గోళ్ళు జుట్టు కత్తిరించడం ఇలాంటివి ఏమి ఉండవు, గడ్డం చేయడం ఇలాంటివి ఏమి ఉండవు, క్షవరం చేయడం. ఎందుకనంటే దాని ఉద్దేశం దానికోసం కూడా ఏదైతే సమయం ఉందో క్షవరం చేయడానికి, గోల్డ్ కత్తిరించ ఆ సమయం కూడా భగవంతుని నామం, భగవంతుడి యొక్క సేవలో, ఆధ్యాత్మిక సేవలో ఉండడం కోసం ఉపయోగిస్తారన్నమాట. అది అక్కడ ఉద్దేశం. మనం కూడా ఏకాదశిలో ఈరోజు అంటే నిజానికి ఇంకా వేరే నియమాలు వేరే అందుకు కూడా ఉన్నాయి, వాటి యొక్క ఉద్దేశాలు వేరువేరుగా ఉన్నాయి. గోల్డ్ కత్తిరించకూడదు, అదేవిధంగా వెంట్రుకలు కత్తిరించకూడదు, శిరోముండం చేయకూడదు, ఇటువంటివన్నీ ఉన్నాయి. అవి ముఖ్యమైన ఉద్దేశం వైష్ణవులకి, ఎందుకంటే ఆ సమయాన్ని భగవంతుడి సేవలో ఉపయోగించడం కోసం. అదేవిధంగా చతుర్మాసంలో కూడా వాళ్ళు ఆ విధంగా చేసేవాళ్ళు అనమాట. భక్తిధామ సరస్వతి ఠాకూర్ చేశారు. అయితే భక్తి వినోద్ ఠాకూర్ల వారు వారించారనమాట, ఇది మనం ప్రచార ఉద్యమం, నువ్వు ఒక్కడే ఇలా చేస్తూ కూర్చోవడానికి నీ ఒక్కడి కోసం కాదు, అంటే నువ్వు చేస్తే మంచిది, ఆయన కోసం మంచిదే, ఆయన చేయగలడు, ఆయన ఆచార్యుడు, కానీ నువ్వు వచ్చింది ఇప్పుడు ఉద్దేశం ఏంటి, అందరికి ప్రచారం చేయడం కోసం, కాబట్టి నువ్వు ఒక చోట కూర్చొని ఈ విధంగా వ్రతం చేస్తూ ఉంటే సరిపోదు, అందరికి ప్రచారం చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి అప్పటి నుంచి మళ్ళీ భక్తిధామ సరస్వతి ఠాకూర్ వారు తర్వాత చేయలేదు, కానీ ఏం చేశారంటే అంత తీవ్రంగా చేయలేదు, ప్రసాదం తీసుకునేవాళ్ళు, కానీ ఈ గడ్డం అంటే గోల్డ్ కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, ముండనం చేయడం అనేది చేయలేదు. ఎక్కువ జపం చేస్తూ ఉండేవాళ్ళు చతుర్మాసంలో, కానీ ప్రసాదం తీసుకోవడం, ప్రచారం చేయడం అవన్నీ చేశారన్నమాట. ఈ నాలుగు నెలల్లో, మొదటి నెలలో మనకి, అందుకని ఆయన ఏంటంటే అప్పుడు కేవలం ఆహారం వండిన ఇంకా ఎంతంటే నిష్టగా కేవలం అన్నం మాత్రమే తినేవాళ్ళు, కూరలు అవన్నీ కలుపుకోవడాలు ఏమి ఉండవు, అన్నమే ఉడకబెట్టింది అక్కడ పెట్టేవాళ్ళు, అది తినేవాళ్ళు అంతే. ఉప్పు ఇవన్నీ ఇంకా ఏముండవు, రుచి ఇట్లాంటివి అది కూడా ఒకసారి నెల మీద ఒంగుని లేస్తే అయిపోయినట్లే, ఎంత తినగలం అంతే. అలాగే చేసేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే భక్తి వినోద్ ఠాకూర్ చెప్పారో తర్వాత సాధారణంగానే ప్రసాదం తీసుకోవడం, కాకపోతే ఒకసారి తీసుకున్నారేమో బహుశా రోజు ఆ విధంగా ప్రసాదం తీసుకోవడం, ఎక్కువ నామం చేయడం, కానీ జుట్టు కత్తిరించడం ఇవి చేయలేదు, గోల్డ్ తీయడం ఇలాంటివి అంతే. మిగతా అవన్నీ సహజంగానే కొనసాగించారన్నమాట, ప్రచారం చేయడం, ప్రవచనం ఇవ్వడం ఇవన్నీ చేశారు. అయితే మనకి ప్రభుపాదులు వారు మనకిచ్చినవేంటి ఈ నాలుగు నెలలు అంటే, మొదటి నెలలో మనకేమిటి, మొదటి నెలలో ఆకుకూరలు తినకూడదు, ఆకుకూరలు తినకూడదు. తర్వాత నెల పాలు, అంటే తర్వాత ఒక నెల పాలు తాగకూడదు అనమాట. మొదటి నెల ఆకుకూరలు తినకుండా ఉండడం, రెండో నెల పాలు తాగకుండా ఉండడం, మూడో నెల పెరుగు తీసుకోకుండా ఉండడం, నాలుగో నెల మినపప్పు తీసుకోకుండా ఉండడం, మినపప్పుతో చేసిన పదార్థాలు. ఇది చాలా సరళం. ఇది దీనికి అనేక కారణాలు ఉన్నాయి, ఆరోగ్యరీత్యా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే ఈ ఆకుకూరలు ఏంటంటే ఇప్పుడే వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ పురుగు పట్టే అవకాశం ఉంటుంది దానికి, కాబట్టి జబ్బు చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది తిన్న తర్వాత ఏదైతే ఆవులు ఇవన్నీ ఉన్నాయో అవే పాలు ఇస్తుంటాయి దానికి సంబంధించినవి, కాబట్టి అవి కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విధంగా ఒకదానికొకటి సంబంధం ఉందన్నమాట. ఇది ఒక కారణం. కానీ వైష్ణవులు మనం ఇవన్నీ పరిగణలోకి తీసుకో, ముఖ్యంగా మనకెందుకంటే ఇది భగవంతుడి విష్ణు యొక్క సంతృష్టి కోసం చేసే తపస్సు అన్నమాట. ఇవన్నీ ఈ విధంగా తినకుండా ఉండడం, ఇవన్నీ విష్ణు సంతృష్టి కోసం చేసే తపస్సు, ఆయన ఆనందం కోసం తినకుండా ఉంటున్నారు. అంతేకాకుండా ఈ నాలుగు నెలల్లో ఏంటంటే ఉపవాసం ఉండడానికి కూడా వాతావరణం అనుకూలంగా ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది కదా బయట, మనం ఉపవాసం ఉండడానికి వీలుగా ఉంటుంది, పెద్ద కష్టం అనిపించదు. ఒకసారి తినైనా ఉండొచ్చు నాలుగు నెలల్లో. కొంతమంది భక్తులు ఈ నాలుగు నెలల్లో ఒకసారే తీసుకొని, రోజుకు ఒకసారి తీసుకొని జపం 16 నుంచి 20 మాలలో, 25 లేదా 32 మాలలో అలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. మంచిదది. అంతేకాకుండా భగవద్గీత భాగవతం ఎక్కువగా చదవడం, అంటే శ్రవణం కీర్తనంలో ఎక్కువగా నిమగ్నం అవడం. శ్రవణం భగవంతుని నామం వినడం, కీర్తనం కీర్తించడం, భాగవతం చదవడం, హరినామ సంకీర్తనం చేయడం, ప్రవచనాలు వినడం, ప్రవచనం చెప్పడం, ఎక్కువగా భగవంతుడి గురించి చర్చించడం, ఇవి చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ 4 నెలల్లో కూడా ఇంకా బాగా ముఖ్యమైనది ఏ నెల? 4 నెలల్లో మన సంప్రదాయంలో మనకి ధనుర్మాసంలో అవన్నీ మనం పరిగణించాం. మన సంప్రదాయంలో దామోదర మాసం అంటాం. ఆ 4వ నెలని దామోదర మాసం అంటాం. దామోదరుడికి ప్రతిరోజు కూడా మనం దీపం నివేదన చేస్తాం. అది చాలా ముఖ్యమైనది. ఇంకా 4 నెలల్లో కూడా ఇంకా విశిష్టమైంది. అసలు అన్ని నెలలన్నింటిలో కూడా విశిష్టమైంది. దాంట్లో అనేక రెట్లు ఆ నెలలో చేసే సాధన ఏంటంటే అనేక రెట్లుగా మనకి ఆధ్యాత్మిక పురోగతిని ఇస్తుంది అన్నమాట. అది చతుర్మాసం. కాబట్టి చతుర్మాసాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అందరూ ఎక్కువగా శ్రవణం కీర్తనం చేయడంలో నిమగ్నం అవ్వాలి. నిజానికి శ్రవణ కీర్తనం అనేది ఈ 4 నెలలు మాత్రమే కాదు, ఎప్పుడు చేయాలి. కానీ అందరికీ ఎక్కువగా చేయడానికి సమయం ఉండకపోవచ్చు, ముఖ్యంగా సన్యాసులకి, ప్రచారం చేసేవాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు ఒక చోట. కానీ ఇప్పుడు అది కుదరదు. ప్రభుపాదులు వారు ఇచ్చిన పద్ధతిలో 4 నెలలు నేను ఒక చోట ఉంటాననేది కుదరదు. 4 నెలలు లేదా ఎప్పుడు ప్రచారం చేస్తూ ఉండడమే. మనం మరి ఇప్పుడు చేసేది ఏంటంటే ఆ దామోదర మాసంలో భగవంతుడికి దీపం ఇవ్వడం. వీలైతే ఆ నెలలో ఎక్కువగా ఇప్పుడు మనం ఈ ఉద్యమంలో ఇస్కాన్లో ఏం చేస్తారంటే ఎక్కువ మంది భక్తులు బృందావనం లేదా మాయాపూర్ ఇటువంటి ధామాలకు వెళ్తారు. ఒక్క నెల అక్కడికి వెళ్ళి కొంచెం ఎక్కువ భజన చేస్తారు. ముఖ్యంగా అది ఎవరికి అవసరం అంటే ఎవరైతే మందిరాలు నిర్వహిస్తూ ప్రచారంలో ఎక్కువగా బ్రహ్మచారులు సన్యాసులు ఉంటారో వాళ్ళకి కొంచెం అవసరం. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు ప్రవచనాలు ఇవ్వడం, ప్రతిరోజు తిరుగుతూ ఉంటారు. కాబట్టి కనీసం ఆ 1 నెల వాళ్ళు వెళ్ళి ఉంటే మంచిదే. అలానే అందరూ కూడా చేయడం లేదు. అలాగ వాళ్ళ వాళ్ళ ఇష్టం అన్నమాట. కొంతమంది అలా ఇష్టపడతారు, ఆ నెల వెళ్ళి బృందావనంలో ఉండి ఎక్కువ జపం చేస్తూ ఉంటారు, రోజు ఒక పూటే ప్రసాదం తీసుకుంటారు. లేదంటే కొంతమంది కేవలం పళ్ళు మాత్రమే తీసుకుని ఉంటారు నెలంతా తపస్సు. ఎందుకని ఈ వాళ్ళు ఉపవాసం గురించి ఆలోచించకూడదు అప్పుడు కూడా. ఆ విధంగా చేయడం వల్ల మనకు సమయం మిగులుతుంది. దానివల్ల శరీరం కూడా తేలిగ్గా ఉంటుంది, నిద్ర లేవడం కష్టం, ఈ సులభంగా ఉంటుంది. అందువలన అది అనుకూలంగా ఉంటుంది అన్నమాట భగవంతుని నామం చేయడానికి, శ్రవణ కీర్తనం, హరినామ సంకీర్తనానికి, భాగవతం చదవడం, ఇవన్నీ చేయడానికి అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. మనం కూడా మన శక్తి కొలది మనం చేయొచ్చు ఉపవాసాలు కానీ ఇవన్నీ. కానీ ఉపవాసం ఎలా చేయాలి అంటే మనం ఉపవాసం చేస్తూ, నేను ఉపవాసం చేస్తున్నాను కదా ఆహా ఆకలి అవుతుంది, దీని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ అలా ఉండకూడదు. మనం ఎంత శక్తి కొలది చేస్తూ ఏదైతే సమయం మిగులుతుందో దాన్ని భగవంతుని నామం చేయడంలో లేదా భాగవతం చదవడంలో, భగవంతుడి సేవ చేయడంలో ఉపయోగించాలి. ముఖ్యంగా శ్రవణం కీర్తనం చేయాలి ఆ సమయంలో. సేవ కంటే కూడా, అంటే సేవ అంటే నా ఉద్దేశం అన్ని సేవలే, శ్రవణం కీర్తనం కూడా సేవే. కానీ మన శరీరం ఉపయోగించి ఏదైతే సాధనపూర్వకంగా వండడం ఇట్లాంటివి, ప్రచారం ఇట్లాంటివి ఉంటే అవి కాకుండా శ్రవణం కీర్తనం, భగవంతుని నామం చేయడం, భగవంతుని కీర్తించడం, భాగవతం చదవడం ద్వారా చేయాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈరోజు నిశ్చయించుకోవచ్చు అందరూ, ఓకే ఈ 4 నెలలు నేను ఏం చేస్తాను. ఓకే రోజుకి ఇప్పటివరకు రోజు 16 మాలలు చేస్తున్న వాళ్ళు ఈ 4 నెలలు రోజుకు ఒక 4 మాలలు ఎక్కువ చేయొచ్చు, ఉదాహరణకు చెప్తున్నా. అదేవిధంగా రోజు చదవని వాళ్ళు ఈ 4 నెలలు రోజు ఒక అరగంట సేపు చదవచ్చు భాగవతం. అదేవిధంగా దామోదర మాసంలో 16 రోజు 16 చేసేవాళ్ళు దామోదర మాసంలో 24 చేయొచ్చు లేదా 32 చేయొచ్చు ఆ 1 నెల. లేదంటే కొంతమంది ఈ 4 నెలలు రోజు మంగళారతికి రావడం, భక్తులతో కలిసి జపం చేయడం, మన ఇలాంటివి చేయాలి. లేదంటే మనం ఎప్పుడు మంగళారతి ఆటం, మనం మంగళారతిలో రోజు పాల్గొకుండా అలా జీవితం కొనసాగుతూ ఉంటే ఎప్పుడు మరి మన ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తాం? అదేవిధంగా రోజు కొంతమంది రోజు భాగవతం వినడం, ఈ 4 నెలలు కనీసం ఇలా ఏదో ఒకటి మనం చేస్తే మంచిదన్నమాట ఆధ్యాత్మిక పురోగతి కోసం. చేయాలి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళ వీలుని బట్టి. ఇది చతుర్మాసం యొక్క ప్రాముఖ్యత అన్నమాట. ఇది చాలా ప్రీతికరమైంది విష్ణువుకి, కృష్ణుడికి కూడా, ముఖ్యంగా దామోదర మాసం 4వ నెల. దామోదర మాసం ఇప్పుడు ప్రస్తుతం రేపటి నుండి మొదటి నెల వస్తుంది. రేపటి నుంచి 3 నెలల తర్వాత దామోదర మాసం అక్టోబర్లో మొదలవుతుంది. అక్టోబర్ 18 కానీ 19 కానీ ఉంది, అప్పటి నుంచి నవంబర్ 17 అలా. అది దామోదర మాసం. 4 మాసాలు ఉన్నాయి మనకి. రేపటి నుంచి మొదటి మాసం అనేది రాశారు స్పష్టంగా. మాసం మొదలు, మాసం అంతం, మళ్ళీ వేరే మాసం మొదలవడం, అన్ని ఉన్నాయి. రేపటి నుంచి మొదలవుతుంది, మళ్ళీ మాసం అంతం అవుతుంది, తర్వాత రోజు నుంచి మళ్ళీ 2వ నెల మొదలవుతుంది, తర్వాత అవన్నీ కూడా రాశారు క్యాలెండర్ లో ఉంటాయి. అయ్యుండొచ్చు, అది చెప్పాను కదా, అనేకమైన కారణాలు ఉన్నాయి. మనం అవన్నిటికంటే కూడా ముఖ్యంగా జీవులు అనేకమైన పుడుతుంటాయి, తిరుగుతుంటాయి, చీమలు ఇవన్నీ అవి కూడా చనిపోతుంటాయి మనం తిరిగితే అని మీరు అంటున్నారు. అవి ఉండొచ్చు అది కూడా, కానీ ముఖ్యమైన కారణం ఏంటంటే మనం ప్రచారం చేయడానికి అనుకూలమైంది కాదు. కాబట్టి ఒక చోట ఉండి జపం, కీర్తనలు ఇవన్నీ చేసుకోవడం మంచిది. కానీ ప్రభుపాదుల వారు ఇచ్చిన పద్ధతి ప్రకారం మనం ఇప్పుడు అలా కూర్చోవడానికి కూడా వీల్లేదు. అది ఏదన్నా ఉంటే దామోదర మాసంలోనే అది చేయొచ్చు, 1 నెల రోజులు అంతే. అది కూడా వారి ఉత్సాహాన్ని బట్టి అంతే. అలా అని కూర్చొని ఉండాలని ఏం లేదు, ఎవరికి నియమం లేదు. దామోదర మాసం కాబట్టి మీరు ఒకే చోట ఉండండి అని ఎవరికి చెప్పలేదు ప్రభుపాదుల వారు. ప్రచారం చేయమని చెప్పారు, ఎందుకంటే అందరూ నరకం వెళ్ళిపోతున్నారు, అనేక జీవులు పుడుతున్నాయి, అవి చనిపోతాయేమో మనం వెళితే బయటికి వెళ్ళి నడిస్తే చనిపోవచ్చు. ఎలాగో అనేకమైన పుడుతున్నాయి, చనిపోతున్నాయి, మనం మిగతా సమయంలో కూడా పోతున్నాయి, వాటిని మనం ఆపలేం. కానీ ఎవరైతే ప్రచారంలో నిమగ్నమై ఉంటారో వాళ్ళు, అంటే వాళ్ళ కారణంగా అవి చనిపోయినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి పాపం అంటారు. ఎందుకని, వాళ్ళు తిరుగుతుంది వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ ఇంద్రియ భోగం కోసం కాదు కదా బయట తిరుగుతుంది. కృష్ణుని నామాన్ని ప్రచారం చేయడం కోసం, కృష్ణ చైతన్య వంతులు చేయడం కోసం జనాన్ని, ఇది అందరికీ అందించడం కోసం వెళ్తున్నారు. కాబట్టి పాపం అంటారు. ఇది ఎవరికంటే కర్మకాండి, ఎవరైతే కర్మ సన్యాసం తీసుకొని, కర్మ చేయకుండా సన్యాసం తీసుకొని ఒక చోట కూర్చుంటారో వాళ్ళకి ఈ పాపాలన్నీ కూడా అంటుతాయి. ఎందుకని, వాళ్ళ ఉద్దేశం భగవంతుడి తృప్తి కాదు, వాళ్ళకి మోక్షం రావడం వాళ్ళకి కావాలి. సన్యాసులు కూడా రకాలు ఉన్నారు. ఈ మాయావాది సన్యాసులు ఏంటంటే మోక్షం కావాలని, వాళ్ళకి పాపాలన్నీ కూడా అంటుతాయి. అందుకే వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళలేరు, నరకానికి వెళ్తారు సన్యాసం అయిపోయిన తర్వాత. ఎందుకని, కృష్ణుడు అపరాధులు, వాళ్ళు కృష్ణుడి పట్ల అపరాధులు. ఎందుకని, కృష్ణుడు లేడు, ఆయనకు రూపం లేదు, ఇవన్నీ కూడా తిడుతూ ఉంటారు ఈ విధంగా కృష్ణుడిని. కృష్ణుడిని నిందించడం, కృష్ణుడికి రూపం లేదు, కృష్ణుడి లీలంతా బోటకమే, అదంతా కూడా తాత్కాలికమే, కృష్ణుడు శాశ్వతమైన వాడు కాదు, ఈ విధంగా వాళ్ళకు అంటుతాయి ఇటువంటివన్నీ పాపాలు. కాబట్టి భక్తులకి ఇటువంటి పాపాలు ఏముండవు. ఎందుకని, అతను కావాలని ఎప్పుడు కూడా చేయడు భక్తుడు. భక్తుడే కాదు, ఇది ఎవరు కూడా ఆపలేరు వీటిని. మనం ఉదాహరణకి మజ్జిగ తాగుతున్నప్పుడు అనేకమైన క్రిములని మీరు తినేస్తూ ఉన్నారు, తాగేస్తూ ఉన్నారు. మజ్జిగ తాగితే మజ్జిగ తాగకుండా ఉండగలరు ఎవరైనా? అందుకే కృష్ణుడు అంటున్నాడు, అవన్నీ కూడా నాకు అర్పించి తీసుకోమని చెప్తున్నాడు, నా కోసం చెయ్యి అంటున్నాడు. అప్పుడు పాపం అంటారు. వంట చేసేటప్పుడు అనేక క్రిములు చనిపోతుంటాయి, నీళ్లలో ఉంటాయి అనేక చోట్ల. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు అనేక క్రిములు లోపలికి వెళ్తుంటాయి, బయటకు వస్తుంటాయి. అవన్నీ కూడా జీవులే. ఎన్ని జీవులు ఉన్నాయి చూడండి సృష్టిలో, అనంతమైన ఉన్నాయి. ప్రతి క్షణం మనం పాపం చేస్తున్నాం అలా చూస్తే. కానీ ఎవరైతే పూర్తి కృష్ణ చైతన్యవంతులు అవుతారో వాళ్ళకి మాత్రం మినహాయింపు ఈ పాపం నుండి, మిగతా వాళ్ళందరూ అనుభవించడమే.
ఇప్పుడు నామం చేస్తామంటే జపం చేస్తామంటే దోమ కుట్టేస్తాం,
మన యాదృచ్ఛికంగా మనం అంటే కావాలని ఏమి అది ఒక పనిగా చెయ్యం కదా. మన దగ్గరకు వచ్చింది కాబట్టి అటు ఇటు అంటాం, అప్పుడు పోతే పోవాలి సరే, ఏం పెద్ద ఏం కాదు. అది కూడా మనం ఏదైనా శ్వాస తీసుకున్నప్పుడు పోతాయో అలాంటిదే. ఎందుకు మన జపానికి డిస్టర్బెన్స్ కాబట్టి ఇలా అంటాం. అంతేగాని ఇంకది జపం ఆపేసి కూర్చొని ఎట్లా వాటిని చంపాలి అని ఇంకా ఒక ప్రణాళిక వేసుకొని చెయ్యం కదా. అది అదేమి పెద్ద తప్పేం కాదు. అందుకనే సాధారణంగా పూర్వకాలం నుంచి ఉన్నాయి ఏంటంటే ఇతర జీవులు ఏమి చంపకుండా దోమతెరలనే ఉండేవి. అప్పుడనే చంపడం అనేది లేదు ఇంక అందులో, అవి రావు. మన పని మనం చేసుకుంటాం, వాటి పని అవి చేసుకుంటాయి. అవి ఏ గేదెలను జంతువులను కుట్టేసి రక్తం తాగి అవి
జీవిస్తాయి.
ముందర అందరు గేదెలేనా? అలా అయితే వాళ్ళనే కుట్టేస్తుంటాయి. ఈ అధునాతన పద్ధతి ఏది మస్కిటో రిపెల్లర్ కెమికల్స్ ఇవన్నీ వాడికి నష్టం, ఆ జంతువులు దోమలకు కూడా నష్టమే. వాడు పీల్చి వాడు అనారోగ్యానికి గురవుతాడు. కానీ దోమతెర అయితే అందరికీ ఆరోగ్యం, ఎవరికి నష్టం లేదు. చదవరు వాళ్ళంతా కూడా. బ్రహ్మ మీద ధ్యానం చేస్తూ ఉంటారు, బ్రహ్మ జ్యోతి మీద, వెలుగు మీద. ఆ వెలుగు మీద ధ్యానం చేసి నరకానికి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే పాపం ఏం చేయరు, స్థూలంగా ఏం పాపం చేయరు. బయటికి అన్ని నియమాలు పాటిస్తారు, మనలా నాలుగు నియమాలు ఇవన్నీ శాస్త్రం చదవడం. కానీ కృష్ణుడు అంటే భగవంతుడు కాదు. కృష్ణుడు లేడు నిజానికి వాళ్ళ దృష్టిలో, అదంతా కూడా బోటకమే. కృష్ణుడు మరి ఏదైతే రూపం వచ్చాడో అది రూపం లేని జ్యోతి అలాగ కృష్ణుడిలాగా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట జ్యోతి. అది వాళ్ళు చెప్పేది. రాముడు అందరు అంతే, అందరు కూడా అదే కోవకు చెందిన వాళ్ళు వాళ్ళ దృష్టిలో. అది పెద్ద అపరాధం, అది తప్పు. కృష్ణుడు నిజంగా ఉన్నాడు, రాముడు ఉన్నాడు, నృసింహస్వామి అందరూ నిజానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు. ఇక్కడికి వచ్చారు, మళ్ళీ అక్కడే ఉంటున్నారు. అంతేగాని వీళ్ళు మళ్ళీ లైట్ అవ్వకపోవడం, జ్యోతి అయిపోవడం అనేది లేదు. మనమేమో రూపం తీసుకుని ఉంటున్నాం, అనేక జన్మలు ఎన్ని జన్మలు అయితే మనం రూపం తీసుకుని ఉంటున్నాం. ఇక్కడ అంతా కూడా రూపాలు ఉన్నాయి. ఆయనకు రూపం లేకపోవడం ఏంటి? రూపం లేనిది రూపం ఎలా వచ్చింది? దానికి కారణం ఏంటి? సరే వాళ్ళు చెప్పింది నిజమే. సరే ఈ కారణం ఏంటి? ఎందుకు రూపం తీసుకొని వచ్చాడు? ఇక్కడ వాళ్ళందరూ ఎందుకు రూపం ఎత్తారు? ఎందుకంటే ఇది కావాలనుకున్నారు, ఇటువంటి మాయలో మనం ప్రవేశిద్దాం అనుకున్నాం కాబట్టి ఇట్లా వచ్చామని చెప్తారు వాళ్ళు. మరి కృష్ణుడు భగవద్గీతలో కానీ ఎక్కడ చెప్పలేదు ఇలాగ వచ్చారని. ఇదంతా కూడా ఒక కల్పన అనమాట, మానసిక కల్పన ఇలా జరుగుతుందని. ఇదంతా భగవంతుడిలో లేనిది మనలో ఎలా వస్తుంది ఈ లక్షణాలు? ఇలా ఉందాం, వివాహం, భార్య, పిల్లలు, ఊరు, ఒక దేశం అనేది భగవంతుడిలో లేదా ఈ ఆలోచన? ఉంది కాబట్టి మనలో ఈ ఆలోచన వచ్చింది. భగవంతుడిలో ఉండాలంటే ఆయనకి రూపం ఉండాలి. భగవంతుడి కంటే మనకి ఎక్కువ లక్షణాలు ఉండట్టు, మనకు రూపం ఉంటే. మన రూపం లేకుండా మళ్ళీ ఆత్మలాగా అవుతాం. మరి భగవంతుడిలో ఉండదా ఈ రూపం ఉండడం అనే లక్షణం? ఆయనలో కూడా ఉండాలి అన్ని, మనకంటే ఎక్కువ లక్షణాలు ఆయనలో ఉంటాయి. ఆయనలో భగవంతుడు రూపం ఉండి ఉన్నాడు, రూపం లేకుండా కూడా ఉన్నాడు. బ్రహ్మజ్యోతిలాగా బ్రహ్మజ్యోతి ఉంది లేదని అంటలేదు. కానీ దానికంటే కూడా మూలం, దానికి కూడా మూలమైంది ఏంటంటే బ్రహ్మణ్యూహం ప్రతిష్టాహం. అంటే ఈ బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో అది కూడా నా మీదే ఆధారపడి ఉంది అని చెప్తున్నాడు కృష్ణుడు. వైకుంఠ లోకాల నుంచి వచ్చే వెలుగే బ్రహ్మజ్యోతి. ఈ బ్రహ్మజ్యోతి అనేది భగవంతుడు రూపం లేని స్థాయిలో బ్రహ్మంగా కనబడుతుంది. వైకుంఠ లోకాల్లో ఆయన రూపంతో లీలలు చేస్తూ ఉన్నాడు రాముడు కృష్ణుడుగా, రెండు ఉన్నాయి. భగవంతుడు అన్ని విధాలుగా ఒకేసారి ఉన్నాడు, ఎలాగైనా ఉండొచ్చు కాదు, ఉన్నాడు. ఈ బ్రహ్మజ్యోతి అనేది భగవంతుడు రూపం లేకుండా ఒక వెలుగులాగా వస్తూ ఉంది ఆయన నుంచి. కానీ దీనికి కూడా మూలం రూపమే, ఆ వెలుగు కూడా మూలం భగవంతుడి యొక్క సచ్చిదానంద విగ్రహమే. కానీ వీళ్ళకి మాత్రం ఇది వెలుగులాగానే కనపడుతుంది, ఇదే మూలం అనుకుంటారు. అంతకు మించి ఇంకోళ్ళకి తెలియదు అనమాట, ఇంక పైకి తెలియదు మాయావాదులకి. కానీ భక్తుడికి వీటి దీనికి కూడా మూలమైన కృష్ణుడికి తెలుసు, కృష్ణుడు తెలుసు. అందుకని వాళ్ళు నరకానికి వెళ్ళరు, నిందించరు అనమాట భగవంతుని. కానీ మాయావాదులు ఇదే మూలం కాబట్టి ఆయనకు రూపం లేదు ఇలాగా భగవంతుని నిందిస్తారు, కాబట్టి వాళ్ళకి పాపం వస్తుంది.
అదే భగవంతుడు.
అదే మూలం.
మనకేంటంటే ఇప్పుడు ఉన్న సర్వాంతర్యాన్ని అన్నిటిలోనే వ్యాపించున్నదే, నాలో ఉన్నది ఒకటే, మన మధ్యలో ఉన్నది కూడా అదే.
అవును, ప్రతి అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు, కానీ మనం కూడా వేరుగా ఉన్నాం. వాళ్ళేమంటారంటే భగవంతుడు మనం ఒకటే, అంతర్యామి పరమాత్మ ఆత్మ అన్ని ఒకటే అని చెప్తారు. అది ఎప్పుడు సరైనది కాదు. అంతా ఒకటే అయితే మాయలో పడిపోవడం అనేది ఏంటి? భగవంతుడు మాయలో పడినట్టు. అంతా ఒకటైతే అంతా భగవంతుడు, భగవంతుడు మాయలో ఎందుకు పడుతున్నాడు? కాదు. కాబట్టి వీళ్ళు జీవులు, జీవులు మాయలో పడుతున్నారు, భగవంతుడు ఎప్పుడు మాయలో పడడు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా జీవుల్ని కాపాడుతాడు. కాపాడుతాడు నేను బయటికి వెళ్ళాలనుకుంటే, లేదంటే ఇక్కడే ఉంటాడు. వేరు వేరు శరీరాలు మార్చుకుంటూ జన్మలు, అనేక జన్మలు వస్తే ఇక్కడే ఉంటాడు. లేదు నేను వెళ్ళాలి బయటికి అని అనుకుంటే, అప్పుడు భగవంతుడు వాటికి కావాల్సిన సహాయం, గురువుని ఏర్పాటు చేయడం, జ్ఞానం ఏర్పాటు చేయడం, అటువంటి పరిస్థితి ఇవ్వడం, ఇట్లా ఇవన్నీ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు భగవంతుడు. అచింత్య భేద భేదం, ఓ అది పెద్ద పెద్ద టాపిక్. ఇప్పుడు చతుర్మాసం గురించి ఏమనుంటే అడగండి. అచింత్య భేద భేదం అంటే చాలా పెద్ద, అది అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టం. ఎక్కువ వివరించాలి దానికి. అంటే ఒకేసారి భగవంతుడికి జీవుడికి భేదం ఉంది, భేదం లేదు. అంటే భగవంతుడికి, భగవంతుడి యొక్క సృష్టికి మధ్యలో, భగవంతుడికి ఈ జీవుడికి మధ్యలో భేదం ఉంది. ఏంటి భేదం జీవుడికి భగవంతుడికి భేదం? ఇది అణువు, చిన్నది జీవి, భగవంతుడు అనంతమైన వాడు. భేదం లేదు. ఏంటి? ఇద్దరు సచ్చిదానంద విగ్రహులే, ఇద్దరు కూడా సచ్చిదానందమైన ఆత్మలే, జీవుడు భగవంతుడు కూడా. ఆ విధంగా అనమాట. ఇంకా చాలా ఇలా పోతే చాలా వివరించవచ్చు దీని గురించి. అనేకసార్లు మనం చెప్పుకున్నాం. కాబట్టి మరి మీరు ఈ చతుర్మాసానికి, చతుర్మాసంలో నాలుగు నెలల్లో ఏమి నిర్ణయించుకుంటున్నారు? ఏం చేస్తారు? జపం ఎక్కువ చేస్తారు రోజు ఈ నాలుగు నెలలు తప్పకుండా చేయాలి. అది ఒకరోజు తప్పినా తర్వాత రోజు దాన్ని పూర్తి చేయాలి, పూర్తి చేయాలి. పది మాలలు ఓకే, మీరు పది. సాధారణంగా ఈ నాలుగు నెలలు పది చేసినట్టు తర్వాత ఆటోమేటిక్గా పది చేయగలరు, పెద్ద కష్టం అనిపించదు. మీరేం చేస్తారు? ఎక్కువ అంటే ఎంత? ఎక్కువ అనేది ఎక్కువ తక్కువ చాలా అని కాదు. అది అది ఫిక్స్, అది ఫిక్స్ చేయాలి ఇక్కడ పాయింట్. ఇప్పుడు అరగంట అయితే రేపు గంట అలాగే చెప్పాలి. అది అందుకే ఇప్పుడు నిర్ణయించుకునేది మీరు రోజుకి ఇప్పుడు గంట. ఇవాళ ఒక రోజు గంట చదవకపోతే అరగంట చదివితే రేపు గంట నాలుగు చదవాలి, అలాగే పెట్టుకోవాలి. అలాంటిది ఏదైనా చేస్తే మనకి ఫిక్స్డ్గా ఒక ఖచ్చితమైన ఇది ఉంటుంది. ఎక్కువ అంటే ఏవో ఒకరోజు ఒక శ్లోకం ఎక్కువ, రెండు రోజు రెండు రోజు శ్లోకం ఎక్కువ, అలా ఏమి మనకు ఉండదు అన్నమాట. ఖచ్చితమైన పద్ధతి అనేది ఉండదు. ఏం చేస్తారు మరి? రోజు ఒక అరగంట చదువుతారు, గంట చదువుతారు, గంట సేపు. సరే మరి చూసుకోవాలి. సమయం స్టార్ట్ చేస్తున్నప్పుడు 10 గంటలు అయితే 11 గంటల వరకు చదవాలి, లేదా 10:30 వరకు చదివి మళ్ళీ సాయంత్రం ఇంకో అరగంట చదవాలి. ఎలా అయినా పర్లేదు, మీరు రోజులో ఒక గంట సేపు చదవాలి. మీరు రోజు 20, ఓకే, నాలుగు నెలలు చేయండి. మందిరంలో ఉన్నవాళ్ళు పెద్ద అంత ప్రత్యేకంగా అవసరం లేదు, చేస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళకి అనేకమైన సేవలు ఉంటుంటాయి. కొంతమంది చేస్తుంటారు రెండు రౌండ్లు ఎక్కువ చేయడం, నాలుగు మాలలు ఎక్కువ చేయడం, అది మా పరిస్థితిని బట్టి, వీళ్ళని బట్టి. కానీ మందిరంలో వాళ్ళు కూడా ముఖ్యంగా ఎక్కువ చేసేది దామోదర మాసంలో ఏదో ఒక చేస్తారన్నమాట. ఒక పూటే తినడం, ఇట్లా ప్రసాదం ఒక పూట తీసుకొని జపం ఎక్కువ చేయడం, ఈ విధంగా. దీంతోపాటుగా మా తప్పనిసరిగా దామోదర మాసంలో తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ప్రతిరోజు దామోదరుడికి, దామోదర మాసంలో ఈ నాలుగు నెలల దామోదర మాసంలో భగవంతుడికి దీపం నివేదించడం అనేది కూడా ముఖ్యమైనది. అది అందరూ చేయాలి. మనం ఎక్కడున్నా కానీ చేయొచ్చు అది. మనం వేరే ఊళ్ళో ఉన్న భగవాన్ దామోదర ఫోటోకి దీపం ఇవ్వచ్చు. ప్రతి సంవత్సరం ఉంటది, అది నెలంతా ఉంటది. ఒక పూట సరిపోదు సాయంత్రం. అంటే కీర్తన దామోదరాష్టకం చదివి నివేదన చేసి తర్వాత ఇంక కొంతసేపు కీర్తన చేస్తాం. గౌరార్తి ఉంటే గౌరార్తి చేసి తర్వాత దామోదరార్తి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి.
రోజు భగవద్గీత ఎంతో 15 మినిట్స్ అన్న చెప్పండి. 10-15 మినిట్స్.